చంపకుండా వాడు కాదు అక్కడ వాడి ఉద్దేశం. వాడి బుర్రకి చురుకుతనం ఉండదు. ఏది అర్థం ఏదో ఓ పట్టాన అన్నం ఏదో సున్నం ఏదో కూడా తెలియని ఒకనొక అజ్ఞాన స్థితే తమోగుణం అంటే. కూర్చున్న కొమ్మ నరుక్కునే మూర్ఖులంతా వాళ్ళే, ప్రధానంగా రాక్షసులంతా తమోగుణులు. అందుకే వాళ్ళకి జ్ఞానం ఎక్కదు, మంచి ఎక్కదు, చెప్పినా వినరు వాళ్ళు. ఈ మూటి సమస్థితిని అవ్యక్తం అంటారు. ఈ మూడు గుణాలతోటే పరమాత్మ సృష్టి నడుపుతాడు. సృష్టిలోని పదార్థాలకి పరిణామము అని ఒకటి ఉంది. పరిణామం అంటే ఏమిటి? మార్పు. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? అగరత్తే వెలిగించినప్పుడు అంత పొడుగు ఉంది, క్రమక్రమంగా తగ్గిపోయి కాసేపు ఉన్నాక బూడి తప్పేం మిగలదాం. మన శరీరము కూడా అలాగే, ఇంత పుట్టాం, అంత అయ్యాం, ఒక వయస్సు వరకు పెరిగినాం, అక్కడి నుంచి పెరగడం కాకుండా మళ్ళీ తరుగుతాం, క్రమంగా కనపడకుండా పోతాం. ఇది పరిణామం, మార్పు. ఈ పరిణామం జీవులన్నిట్లోనూ ఉంటుంది, నిర్జీవుల్లో కూడా ఉంటుంది, రాళ్లకు కూడా పరిణామం ఉంటుంది. అందుకే కొంతకాలం పోయాక విగ్రహాలు పగిలిపోవట్లా, రాళ్లల్లో మార్పు రావట్లా, స్లాబులు కూడా కొంతకాలం పోయాక చిట్లిపోయి నీళ్లు కిందకి రావట్లా. ఏమిటిది పరిణామం? ప్రతి సృష్టి యొక్క రహస్యం. ఈ పరిణామం ఈ మూడు గుణాల వల్లే జరుగుతోంది. లయం పొందడం అంటే చివరికి మొత్తం అంతా నీళ్లల్లోనో కలిసిపోవడం, నాశనం అయిపోవడం జరుగుతుంది. అది కూడా ఈ త్రిగుణం వల్లే జరుగుతోంది. కదలిక ఈ త్రిగుణము యొక్క లక్షణం. మనిషిలో కదలిక ఎలా వస్తుందంటే త్రిగుణాలు ఉన్నాయి కాబట్టి. అందుకే మీరు ఒక్కొక్కప్పుడు ఆనందం పొందుతారు, ఒక్కోసారి ఏడుస్తారు, ఒక్కొక్కప్పుడు అసలు ఏముండదు, నిద్ర పొందుతారు, మెరుగు తెచ్చుకుంటారు, ఆకలి వేస్తోంది, ఆకలి వేయదు. ఇవన్నీ ఈ త్రిగుణముల యొక్క లక్షణాలు. ఈ త్రిగుణాల నుంచి ముగ్గురు దేవతలు పుట్టారు. వాళ్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇందులో సత్వగుణం ఎక్కువగా ఉన్న కారణం చేత విష్ణువు ప్రధాన దేవత అయ్యాడు. బ్రహ్మగారు రజోగుణ ప్రధానుడు, తమోగుణ ప్రధానుడు రుద్రుడు. ఈ ముగ్గురు కలిస్తేనే సృష్టి. వాళ్ళల్లో ఎవరిని ఎక్కువ తక్కువలని అజ్ఞానంతో తిట్టకూడదు, దూషించకూడదు. మూర్ఖులు మాత్రమే ఆయా త్రిమూర్తుల ఎడల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారు. వికారం పొందని ఒకనొక ప్రధాన తత్వం మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వం నుంచి ఈ ముగ్గురు పుట్టుకొచ్చారు. అందువల్లే ఈ లోకమునకు పరిణామశీలము అని పేరొచ్చింది. ఈ మహత్తత్వం నుంచి క్రమంగా గర్వాన్ని పెంచే అహంకారం పుట్టింది. అహంకారం మహత్తత్వం నుంచి పుట్టిందిట. ఈ అహంకారం నుంచి ఏం పుట్టింది? బుద్ధివశమైన ఐదు జ్ఞానేంద్రియాలు పుట్టాయి. అవే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఆ తర్వాత కర్మేంద్రియాలు ఐదు పుట్టాయి. అదే వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థాని పిలువబడతాయి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని వరుసగా ఏమంటారంటే శబ్ద రూప రస స్పర్శ గంధాలు అంటారు. ఒక్కొక్క దానికి ఒక లక్షణం. పంచభూతాల నుంచి పుట్టుకొచ్చాయి. దీనినే సాంఖ్యశాస్త్రము అని కపిలుడు పేర్కొన్నాడు. ఒక్కొక్క ఐదేసి ఇంద్రియాలు పుట్టాయి. ఐదేసి ఆ ఇంద్రియాలు మళ్ళీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలుగా విడిపోయాయి అని చెప్పబడినటువంటి శాస్త్రాన్ని ఏమన్నారు? సాంఖ్యశాస్త్రము అన్నారు. క్రమంగా పరమేశ్వరుని సృష్టి సంకల్ప ప్రేరణ వల్ల మనస్సు అనేది పుట్టింది. ఈ మనస్సే ప్రతి వాడికి ఒక స్వభావాన్ని కలగజేసింది. ప్రకృతి అంటే స్వభావం. అందుకే చెట్లు మొదలైన వాటన్నిటిని మనం ప్రకృతి అంటున్నాం. ఎందుకని? వాటికి ఒక స్వభావం ఉంది. చల్లగాలినివ్వడం, గాలి పీల్చుకోవడం, ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయి. మానవులకి కూడా ప్రకృతి ఉంది. ఈ ప్రకృతే పుట్టుకతో వచ్చిన బుద్ధి అంటాం. ఈ పుట్టుకతో వచ్చిన బుద్ధే ఈ మనస్సుని ప్రేరేపింపజేస్తోంది. అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు. మిగతా మధ్యలో ఎన్నెన్ని మార్పులైనా వస్తాయి, కానీ బయబర్త్ కొంతమంది కొన్ని ఉంటాయి, అవి పోవు. ఒక్కొక్కడికి పుట్టినప్పటి నుంచి టిపికి టిపికని డప్పు వేయడం వస్తుంది. వాడికి ఎలా వస్తుందో చెప్పలేము. వాడికి ఎవడ నేర్పరా. వాడు మధ్యలోకి బాగా పెరుగొస్తాడు. ఒక్కడు చిన్నప్పుడే ఒక కుర్రాన్ని చూడండి, రోడ్డు మీద పెడుతున్నాడు వాడు, ఇలా ఊపుకుంటూ పోతున్నాడు. వీడి దొంపదగా చేతిలో ఏం లేదు అంటే ఆ క్రికెట్ పిచ్చతో పుట్టాడు అనమాట వాడు. వాడు పూర్వజన్మలో ఏ చచ్చిపోయిన క్రికెట్ పీడాకారుడు అనమాట. క్రీడాకారుడు కాదు, పీడాకారుడు వాడు. ఇంకోటి ఉంటాడు, వాడు పుట్టగానే వంట దగ్గర పిచ్చ అనమాట. ఒక ఆయన ఉన్నాడు మా బ్యాచ్లో, వాళ్ళ ఆవిడకి రోజు కూరగాయలు ఆయనే చేసి పెడతాడు, పొద్దునే కాఫీ పెడుతూ ఉంటాడు. దాంతో ఆవిడ చూసినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు అందరూ చుట్టుపక్కల వాళ్ళు అనేవారట, ఆయన చూసి తెచ్చుకోండి, వాళ్ళ ఆవిడకి పొద్దున్నే 5:30 కాఫీ పెట్టేస్తాడు, కూరగాయలకు వస్తారు, మీరు ఉన్నారు, మమ్మల్ని చావగొడుతున్నారు అంటూ ఉండేది. అంటే ఆయన పూర్వజన్మలో ఏ నలుడు భీముడు అంశతో పుట్టాడు. ఇక కణితి చూడండి మా చెడ్డ బాధ, ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క పూర్వజన్మ అంశ పుట్టుకతో వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే చెప్పలేము, అదే కర్మతత్వం, అదే మనస్తత్వం, అదే ప్రకృతి. ఆ పుట్టుకతో వచ్చిన బుద్ధి మాత్రం శాశ్వతంగా ఉంటుంది, మధ్యలో మాత్రం మనస్సు వల్ల వచ్చేవి మాత్రం అవి మార్పులు చెందుతాయి. మనస్సు ఎటువంటిది అంటే ఆ కొత్త వస్తువును చూసినప్పుడు ఆకర్షింపబడుతుంది, ఆ ఆకర్షణ ఎక్కువసేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని అందుకే ఇట్టే తొందరగా అట్రాక్ట్ అయ్యి తర్వాత చిచ్చి అనుకుని మళ్ళీ వెనక్కి వస్తాం. కొంతమంది చూడండి వ్యసనాలకు అలవాటు పడి కూడా మళ్ళీ వెనక్కి రాగలుగుతారు. మరికొంతమంది ఉన్నారు ఏదో ఆ కోరిక తాత్కాలికంగా తీర్చేసుకున్నాక అబ్బే ఇందులో ఏముంది అనుకుంటారు. తిండి తెప్ప ఇటువంటి విషయాలలో మనందరికీ సహజంగా మనస్సు ముందు లాగి మళ్ళీ అంతలోనే మనస్సు బయటకు వచ్చేలా చేయగలుగుతుంది. ఈ మనస్సుని ప్రకృతి వశం చేసుకుందనుకోండి, అప్పుడు మాత్రం బయటికి రాలేడు. అంటే వీడికి లోపల అదే బుద్ధి ఉంది, మనస్సుకి అదే బుద్ధి ఉంది, బుద్ధికి మనస్సుకి అదే ఉండడం వల్ల అందులో ఇరుక్కుపోయి రాలేడు. అందుకే కొంతమంది ఒక వ్యసనానికి గురయ్యారా ఇంకా వాడిని అందులోంచి బయటికి రాగడం బ్రహ్మదేవుడు తరం కూడా కాదు. ఈ విధమైనటువంటి ఈ లక్షణాలన్నీ అవ్యక్తమైన ఆ పరబ్రహ్మ నుంచి పుట్టాయి. దీనినే తల్లికి పూర్వం కపిలుడు అనే మహర్షి చెప్పాడు, విష్ణుమూర్తే కపిలుడు రూపంతో చెప్పాడు. దీనిని సాంఖ్యతత్వం అంటారు. ఇంకా తర్వాత ఈ విశేషాలు చెబుతున్నాను. బ్రహ్మగారు మొత్తం 26 తత్వాలు పుట్టించేటండి. మొట్టమొదట ఏ తత్వాత్మకం కృత్వ ఏ తత్తత్వ ఆత్మకం కృత్వ జగద్దేవా అజీజనత్తు సావిత్రీం లోక సృష్ట్యర్థం హృది కృత్వ సమాస్థిత. ఈ ఘట్టాలు కొంచెం గొప్ప విచిత్రమైన ఘట్టాలు, అసలు వినవలసిన ఘట్టాలు. బ్రహ్మ 26 తత్వరూపములతో జగత్తును సృష్టించాడు. దశేంద్రియాలు, అహంకారం, బుద్ధి, వికారాలు ఇవన్నీ కలిపి 26తో జగత్తును సృష్టించాక అప్పుడు దేవతలు పుట్టారు. జీవులలో పుట్టిన వాళ్ళు దేవతల ముందు పుట్టారు. సరే దేవతలు పుట్టిన తర్వాత ఈయనకి ఇంకేదో గొప్ప గొప్ప సృష్టి కొనసాగించాలి అనిపించింది. అంత గొప్ప సృష్టి చెయ్యాలి అంటే అమ్మవారి శక్తి కావాలి. అమ్మవారి శక్తి 3 రూపాలుగా విభజింపబడింది. అదే ఒకటి మహాకాళి, ఒకటి మహాలక్ష్మి, ఒకటి మహాసరస్వతి. ఈ 3 రూపాలే సృష్టి అంతా నడుపుతోంది. ఆ విషయం మీకు అందరికీ తెలుసున్నది, ఎన్నోసార్లు విన్నారు. ఇందులో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులలో మహాసరస్వతి స్వరూపం మళ్ళీ 3 తత్వాలు, సావిత్రి, గాయత్రి, సరస్వతి. మహాసరస్వతే సావిత్రి, గాయత్రి, సరస్వతి. అంటే సంధ్యావందనానికి మరి అధిష్టాన దేవత ఈ సావిత్రి, గాయత్రి, సరస్వతులే. ఉదయం పూట సంధ్యావందనం చేసిన వాడు అర్ఘ్యమిచ్చేటప్పుడు ఏం చెబుతాడు? సంధ్యాన్ తర్పయామి, గాయత్రీన్ తర్పయామి, బ్రాహ్మీన్ తర్పయామి, నిమృజీన్ తర్పయామి అని ధర్మ అర్థ కామ మోక్షములకు ఈ సంధ్య, గాయత్రి, బ్రాహ్మి, సరస్వతి ఈ 4కి తర్పణిస్తాడు. మధ్యాహ్నం పూట ఏం చేస్తాడు? సంధ్యాదేవి మామూలే, చివర నిమృజీ మామూలే. ఇప్పుడు మధ్యాహ్నం పూట సావిత్రీని తర్పయామి, ఉదయం బ్రాహ్మి అయిపోయిందిగా, మధ్యాహ్నం మాహేశ్వరిని తర్పయామి, తర్వాత నిమురుజి. సాయంకాల సంధ్యావందనంలో సంధ్యా సా చివర నిమురుజి ఇవే మార్పు ఉండదు. మధ్యలో ఉండే ఇద్దరే మార్పు పొందుతారు ఎప్పుడు కూడా. ఉదయం ఏం చెప్పాము? గాయత్రి. మధ్యాహ్నం ఏం చెప్పాము? సావిత్రి. సాయంత్రం వచ్చేసరికి సరస్వతిని తర్పయామి. అలాగే ఉదయం ఏం చెప్పాము? బ్రాహ్మీని తర్పయామి. మధ్యాహ్నం ఏం చెప్పాము? మాహేశ్వరిని తర్పయామి. సాయంత్రం వైష్ణవీని తర్పయామి అంటాం. అంటే అమ్మవారు ఈ 3 ప్రకృతుల రూపంలో ఉండేటటువంటి అమ్మవారు మళ్ళీ మహాసరస్వతి మళ్ళీ 3 రూపాలు ధరిస్తే ఆ 3 రూపాలే సంధ్యాస్వరూపం. ఆ 3 రూపాలే మనిషికి 3 కాలాలు, 3 గుణాలు, మూడు బుద్ధులు, త్రిగుణస్వరూపుడైన జీవికి అదే ఆధారం, అదే సావిత్రి, గాయత్రి, సరస్వతి. దానిని బ్రహ్మానంద కళ అంటారు. ఈ మూడింటిని కలిపామంటారు. ఈ పదాలు పారిభాషికాలు, టెక్నికల్ టర్మ్స్, ఇవి ఒక్కొక్కసారి గుర్తుంటే అర్థం కాకపోవచ్చు, అయినా వినాలి. వీటిని ఏమంటాం, ఈ మూడింటిని కలిపి బ్రహ్మానంద కళ. మీరు శ్రీచక్రాచార్య శుక్రవారం శుక్రవారం మన ప్రణవపీఠానికి వస్తున్నారు, వచ్చినప్పుడు ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఏదో వింటాం, కొంతమంది వినండి. కానీ అందులో నేను ఆ శ్రీచక్రాచార్యం చేసేటప్పుడు అదంతా ఒక విధానం. శ్రీచక్రాచార్య అనేది అరుదైనది. శ్రీచక్రం ఎక్కడుంటే అక్కడ జనాకర్షణ, శ్రీచక్రం ఎక్కడుంటే అక్కడ మోక్షం, శ్రీచక్రం ఉంటే ఐశ్వర్యం, శ్రీచక్రం ఉంటే వాక్శుద్ధి, శ్రీచక్రం అంటే భువనాలన్నీ అక్కడ ఉన్నట్టే. ఏ ఆలయంలో అయినా అమ్మవారి ఆలయం ఉన్న చోట శ్రీచక్రం ఉందా, అక్కడికి వచ్చిన ప్రజలు తరించి తీరతారు. అది పూర్తి శక్తి. అందుకే ప్రధానమైన గొప్ప గొప్ప పీఠాలు ఎక్కడున్నా శ్రీచక్రం లేకుండా ఉండదు. ఆ శ్రీచక్రార్చన చేసేటప్పుడు దేవీ ఉపనిషత్తు, మూలమంత్రం, త్రిశతి, గురుస్తోత్రం, బహురుచోపనిషత్తు, త్రిపుర ఉపనిషత్తు అనే కొన్ని ఉపనిషత్తుల్ని కలిపి సంపుటీకరణతో ఉపాసన చేస్తారు. అందులో ఈ దేవీ ఉపనిషత్తు, త్రిపుర ఉపనిషత్తు, బహురుచోపనిషత్తులలో ఏమని చెప్పారు, అమ్మా శ్రీచక్రాది దేవత నీవెవరివి, సావిత్రి, గాయత్రి, సరస్వతి, బ్రహ్మానందకళేతి అని చెప్పాం. మేము చాలాసార్లు చెప్తున్నప్పుడు ఈసారి వినండి జాగ్రత్తగా, శుక్రవారం పూజకు వచ్చినప్పుడు పర్టికులర్గా వినండి, 8:30కి వచ్చినప్పుడు. ఈ ఉపనిషత్తుల్లో ఏ ఏ మంత్రం ఉందో తెలుస్తుంది, అవే పురాణాల్లో ఇమిడ్చారు. ఇదంతా కలిపి సంపుటీకరణలో అక్కడ క్లుప్తంగా మంత్ర రూపంలో ఉంది. అందుకే ఆ శ్రీచక్రార్చన శుక్రవారం చూడడం వల్ల మహత్తర శక్తి, అంత శక్తి అనమాట. సరస్వతీదేవి దగ్గర కూడా నేను చెప్పాను ఒకసారి, మన వాళ్ళకి శ్రీచక్రం తొందరలో ఏర్పాటు చేయండి, ఎంతో కొంత శ్రీచక్రం అది, ఏకంగా అంత పెద్ద శ్రీచక్రము చెయ్యాలని ఏం కాదు, 32 కిలోలది, గుల్లో చెతగో శ్రీచక్రం ఉంటే తెలిసినా తెలియకపోయినా అది మంత్రమే. శ్రీచక్రం శివయోర్వపుహు, పార్వతీ పరమేశ్వరుల శరీరం, జగత్తంతా అక్కడ ఉంటుంది. ఆ ఆలయానికి ఒక శక్తి వచ్చేస్తుంది, ఆలయానికి ఒక కళ వచ్చేస్తుంది, ఆలయం ఒక బ్రహ్మానంద కళ అన్నారు. ఇందాక చెప్పిన మంత్రం అదే, సావిత్రి, గాయత్రి, సరస్వతి, బ్రహ్మానంద కళేతి, ప్రసంకోచే గళితే వైమనస్క సర్వసర్వస్య జగతో విధాత ధర్త హర్త విశ్వరూపత్వమేతి అని. ఇది మామూలుగా కాదు, జగత్తలా వ్యాపింప చేస్తుందట ఈ శ్రీచక్రం. అంటే జగత్తుని పెంచుతుంది, మళ్ళీ ఏం చేస్తుంది, సంకోచం చేస్తుంది. సంకోచం, వ్యాకోచం. సంకోచం అంటే ముడుచుకుపోవటం. మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు మనం ఉన్నామా, మన మనస్సు అంతా సంకోచమయ్యింది, మళ్ళీ మెలకు రాగానే ఈ ప్రపంచమంతా మన ముందుకు వచ్చేస్తుంది. దీనినే సంకోచం, వ్యాకోచం. అదే ప్రసంకోచే గళితే వైమనస్క, దీనివల్ల మనిషిలో ఉండే మనస్సు అనేది నశిస్తుంది. మనస్సు నశించటం అంటే అహంకారం, మమకారం, నేను అనుకునే లక్షణం, నాది అనే లక్షణం పోతుంది. మనస్కుడు అంటే మనస్సు కలవాడు, విమనస్క అంటే మనస్సు లేదు. ఎప్పుడైతే మనస్సు లేదో వీడు ఎవరిలో కలిసిపోతున్నాడు, పరమాత్మలో కలిసిపోతున్నాడు. మరి పరమాత్మలో కలవాలంటే మనస్సు దూరం అవ్వాలి. మనస్సు ఉన్నంత వరకు మన బుద్ధి పోదు, ఇది నా కారు, ఇది నా సీటు, ఇది నా సెల్లు, ఇది పట్టుకుపోకండి ఇప్పుడు అలాగే. అంచేత ఎవడికి వాడికి ఆ మనస్సు ఉన్నంత వరకు ఇది నాది అనిపిస్తుంది. ఈ మనస్సు ఎప్పుడు పోతుంది, నిరంతరం ఆ బ్రహ్మానంద కళలో లీనమైతే. ఒకేసారి వస్తుందా, రాదు. అభ్యాసాతిశయజ్ఞేన, అందుకే మనకి లలితా సహస్రనామాలు ఏం చెప్పారు, అభ్యాస అతిశయం వల్ల వస్తుంది అమ్మవారి యొక్క ప్రసంగ, అమ్మవారి అనుగ్రహం. అందువల్ల ఇక్కడ ఏమని చెప్పారు, అటువంటి అత్యద్భుతమైన సావిత్రి తత్వం ఉంటేనే సృష్టి చెయ్యగలడు. బ్రహ్మగారికి కూడా సృష్టి చేయాలంటే మహాసరస్వతి కావాలి. ఆ మహాసరస్వతి ఒకే రూపంలో ఉంటే తట్టుకోలేడు ఆయన. అందుకే అమ్మవారిని 3 రూపాలు చేసుకుని ప్రార్థించాడు, సావిత్రి, గాయత్రి, సరస్వతి. ఈ 3 ఆయన భార్యలే, మీకు తెలుసో లేదో. మనం చేసే గాయత్రి అధిదేవతకి ఎవరు భర్త, బ్రహ్మగారే. సరస్వతికి ఆయనే, సావిత్రికి ఆయనే, నిజానికి 3 ఆయన కూతుళ్ళు. ఈ కథ ఇప్పుడు చెబుతూ ఉంటే మీకు వెర్రెక్కుతుంది, ఆశ్చర్యం, సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది అప్పుడు. ముందుగా మనం చెప్పుకుందాం, మహాసరస్వతిలో ఒక భాగమైన సరస్వతిని, సావిత్రిని తన మనసులో పెట్టుకుని ధ్యానం చేశాడు. అప్పుడు ఆయనకి సమాధి అంటే ప్రపంచాన్ని మర్చిపోయాడు. సమాధి అంటే ఏమిటి, మనం ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పూడ్చిపెట్టాక వాడు బయటికి రాగలడా, ఇక రాడు వాడు, అందులో విశ్రాంతి తీసుకుంటాడు. మనం బతికుండగానే కళ్ళు మూసుకుంటే ప్రపంచాన్ని మర్చిపోయి చచ్చిన వాడు అడుగును ఎలా ఉంటాడో అంత స్థితిలో ఉండగలగాలి. మనం కాసేపు కళ్ళు మూసుకుని జపం చేస్తుంటే పక్కవాడు ఉన్న కదిపాడు దౌర్భాగ్యుడు, ఊ కదుపుతావు ఎందుకు అని తిడతామండి. అంటే మన మనస్సు పరిపక్వం చెందల, మన మనస్సు సమాధి స్థితిలో లేదు. కానీ జపం చేస్తున్నప్పుడు ఎవడు కదల మెదలకుండా తన మనస్సుని సంపూర్ణంగా తాను పూజించే భగవంతుని మీద లగ్నం చేయగలుగుతాడో వాడు సమాధి స్థితుడు. అదే సమాధి అంటే ఏమిటని అర్జునుడు అడిగితే అప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పింది అదే, నువ్వు కూర్చుని కళ్ళు మూసుకుని ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ ఆరాధనలో నీ మనస్సు కలిసిపోవాలి, అప్పుడు నువ్వెవడవో తెలియదు, నిన్ను గెంటినా కదలవు, పడిపోతావు అంతే. అందుకే కొంతమంది ధ్యానంలో ఉన్నప్పుడు తోస్తే ఇలా పడిపోతారు తప్ప లేవరు, గబుక్కులు లేస్తే మాత్రం చాలా డేంజర్, అప్పుడు వాళ్ళు అనవసరంగా లేపకూడదు. అందుకే జపనిష్టల్లో ఉన్న వాళ్ళని వాళ్ళని బలాత్కారంగా లేపకూడదు. కాళిదాసు జపం చేస్తున్నట్టు ఒకప్పుడు, కాళిదాసు గారు చాలా గొప్పవాడు, జాగ్రత్తగా వినవలసిన కొన్ని కొన్ని మంచి మాటలు ఇవి, మహత్తరమైన అత్యద్భుతమైన విశేషాలు. కాళిదాసు గారి గురించి అందరికీ తెలియదు, ఆయన సరస్వతి అపరావతారం, సరస్వతికి మారు రూపం. ఆయన ఆయన్ని బతికున్న రోజుల్లో కొద్దిమందే గుర్తించారు, నన్ను మీలాంటి కొద్దిమందే గుర్తించినట్టుగా. ఆయన్ని కూడా గుర్తించడం కొంచెం కష్టమైందిట, భోజరాజు లాంటి వాళ్ళు గుర్తించారు. ఆయన సాయంకాలం అయ్యేసరికి ఒకనొక వేశ్యాగృహంలో పడుకునేవాటి పోయి, ఓ రోజున ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణ అగ్ని హోత్రుడని పేరు కలిగిన వాడు తద్దినం పెట్టాలనుకున్నాడు. తద్దినానికి మంచి భక్త కావాలి, దౌర్భాగ్యుడు, పనికి మాలినవాడు, క్షుద్రుడు, అల్పుడు, ఇలాంటి వాళ్ళందరినీ భక్తులుగా పిలవకూడదు, సరైన భక్త కావాలి. అందుకని ఊళ్ళో గొప్ప యతి ఉన్నాడు, ఆ యతీశ్వరుణ్ణి పిలిచాడు. ఏమండి యతీశ్వర, మీరు భోజనానికి రండి, యతి వస్తే చాలా గొప్పది, బాగానే ఉంది, రెండో వ్యక్తి ఎవరు అని అడిగట. రెండో వ్యక్తి గురించి నాకు తెలియకే మీ దగ్గరికి వచ్చానండి, మంచి వ్యక్తి ఉంటే చూపించండి ఇద్దరు భక్తులకి అన్నట్ట. అంటే రెండో ఆయన మన కాళిదాసు కవి ఉన్నాడు, ఆయన పిలువు, ఆయన పిలిస్తే వస్తానన్నట్ట. సత్యమండి బాబు, మిమ్మల్ని రమ్మని పిలిచాను, మీరు వస్తానన్నారు, తీరా ఇప్పుడు కాళిదాస్ అంటారు, ఆయన ఏమో తాగుబోతని కొందరన్నారు, వేశ్యల ఇళ్లలో ఉంటాడన్నారు, కవిత్వం రాస్తాడన్నారు, ఏదో ఆయన గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. మనుషులకేముంది, అదిగో పులింటే ఇదిగో తోకంటారుగా. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి కాళిదాసుని ఏమిటి భక్తగా పిలవడం ఏమిటి అని ఆయనకి బెంగ వచ్చింది, కర్మ కాలిపోయిందని. సరే ఎత్తి పిలిచాడు కదా, తప్పదు కదా, మారు మాట్లాడకుండా కాళిదాసుని ఎందుకు ఏమిటని అడగకుండా పిలువు అన్నట్టు. శిష్యుడిని వెంట పెట్టుకుని ఇంత కర్మగారి ఈ కాళిదాసుని పిలవమన్నాడు ఏమిరా ఈయన అనుకుంటూ, కాళిదాస్ ఎక్కడున్నాడని అడిగితే వేశ్యావాటికలో 4వ స్ట్రీట్లో ఉన్నాడు అన్నారట. ఈయన వెళ్ళగానే అందులో ఉన్నవాళ్ళు ఓ రెండో పంతులు గారు అంటున్నారట, ఓరి నీ గొప్ప తెగ నా కర్మగారి ఈ వీధిలోకి వచ్చాను అనుకున్నాడు ఈయన. సరే మొత్తం మీద వీళ్ళగా ఒక ఇంట్లో ఉన్నారని తెలిసింది, ఆ ఇంట్లో నుంచి ఒక సుందరీముడు బయటకు వచ్చింది, ఎవరు కావాలంటే కాళిదాస్ గారు. ఆయన అప్పుడు ఎక్కడ లేస్తాడండి, 9 ఇంటికి కానీ నిద్ర లేవరండి అన్నారట. 9 ఇంటికి నిద్ర లేచేవాడిని భోక్తగా పిలవడం ఏంటని మళ్ళీ తిట్టుకున్నాడు ఈయన. సరే 9 గంటలకు దాకా అక్కడే కూర్చున్నాడు కాళిదాస్ గారు, నిద్ర లేచాడు, కళ్ళు నులుముకుంటూ అలాగే మొహం కడుక్కోకుండానే వచ్చి ఏం కావాలండి అన్నట్ట. ఏం కావాలంటే ఏమిటండి అని లోపల తిట్టుకుంటూ, ఒక యతీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి ఆర్థికం రోజున భోక్తగా రమ్మంటే మిమ్మల్ని రెండో భక్తగా పిలవమన్నారండి, తమరు ఎల్లుండి రావాలండి, దయచేయాలండి అన్నట. తప్పనిసరిగా వస్తాను ఆయన, అలాగే వెళ్ళిరా అన్నట్ట. తమరు మర్చిపోకండి, 9 ఇంటికి లేచి మర్చిపోయారంటే అడవుళ్ళు ఏమన్నా తింటే ప్రమాదం, దయచేసి ఏం తినకుండా రండి అన్నట్టు. అలాగే నేను మర్చిపోనులే అన్నట్టు. సరే ఎల్లుండి వచ్చింది, ఎతిగారు పొద్దున్నే వచ్చి స్నానం చేసి కూర్చుని జపం చేశారు, ఈయన కదలడాయి. అయితే భక్తులు మధ్యాహ్నం దాకా తినకూడదు కాబట్టి ఈయన కంగారు పడకుండా 9 ఇంటికి వెళ్ళి లేపాడు. ఓహోహో ఇవాళే కదా అని చకచక వచ్చాట. నేను వచ్చేసరికి వేడి వేడి నీళ్లు గుండికలు కొద్దిగా మరగబెట్టి పెట్టండి స్నానం చేస్తానట, కొంతలో కొంత నీ దుంపదగా నీ మురిగంతా వదిలించుకొని ఆపెనట్లోనే వదిలించుకో అదంతా అనుకున్నాడు ఈయన. 10-12 గుండికలు వేడి నీళ్ళు పెట్టించాట. శిష్యులు వచ్చి, గురుగారు గురుగారు ఏం కవి గారిని పిలిచారండి, 12 గుండికలు నీళ్లు, ఆ గుండికలు కాలిపోతున్నాయి, చాలమంటాడు వేడి, మేము చర్మాలు అవి ఇవి పట్టుకుని తీసుకొచ్చి ఆయన మీద పోసేస్తుంటే పోయించేసుకున్నాడు, ఇదేం కవిగారు అని అన్నట్ట. ఏమో రాక్షసుడు ఏమో రా బాబు, వీడు అన్ని లక్షణాలు అలాగే ఉన్నాయి, పోసేయండి దిక్కుమాలడికి, మొత్తం ఒళ్ళంతా ప్రక్షాళన అయిపోతుందని పోయించేసేట. స్నానం అయిపోయాక 1 గంట జపం చేసుకుంటాను, సమాధిలో ఉంటాను, కెలక్కండి, అయిపోయాక 12 ఇంటికి నన్ను పిలవండి అన్నట్ట. అపరాహ్నం వేళే తద్దినం పెడతారు. అందుకని జపం చేసుకుంటుంటే 12 అయిపోతుంది, కవీశ్వర టైం అయింది, ఇంక రెండు కార్యక్రమం మొదలెడదాం అన్నట్ట. ఈయన జపంలో ఉన్నాడు, ఇది సమాధి అంటే. ప్రపంచం తెలియట్లా సరిగ్గా గంట కూర్చోవాలంటే గంట కూర్చుంటాడు ఆయన. ఎంతసేపు అనుకుంటే అంతసేపు ఇక ఆయన లేవడు, అది అయ్యాక కానీ లేవడు. ఈలోపు కవీశ్వరాన్ని తొడ మీద చెయ్యేసేట మొత్తం చెయ్యంతా భగభగ భగభగ కాలిపోయి బూడిదైపోయింది. అయ్య బావో ఈయన ఏడ్చేశాడు. ఆ ఏడుపు ఆయన గబుక్కులు లేచాడు. లేచి చూసి ఉఫ్ఫను ఊదాడు. మళ్ళీ చెయ్యి మామూలుగా వచ్చేసిందిట, జపంలో గడిపోయాడు. సరిగ్గా గంట పూర్తయింది, లేచాడు. మధ్యలో లేపకూడదు, 12 గుండిగలు మరగబోసిన నీటితో ఉన్న శరీరంతో జపం చేస్తాను, సమాధిలో ఉన్న యోగ పురుషుణ్ణి లేపితే వాడి శరీరం నుంచి వచ్చే అగ్నిజ్వాలలతో బూడిదైపోతావు, నువ్వు ఇంకా గొప్పవాడు కాబట్టి చెయ్యి కాలింది, మొత్తం శరీరం బూడిదవ్వలేదు, ఇంకో మాదిరి వాడైతే బూడిదైపోతాడు, జాగ్రత్త అన్నట్ట. అప్పుడు అర్థమైంది కాళిదాస్ అంటే ఏమిటానికి. ఆయన జపంలో ఉంటే ఆ శరీరం నుంచి ముట్టుకుంటేనే చెయ్యి కాలిందంటే ఆయన అగ్నిహోత్రం. అగ్నిహోత్రానికి వేస్య ఏమిటి, అన్నం ఏమిటి, సున్నం ఏమిటి, శవం కాల్చిన యజ్ఞంలో ఉన్న అగ్ని అగ్నే, మహాత్ములకి ఇవేం అంటావు. అటువంటి సమాధి స్థితిలో ఉన్న మహాపురుషుడు ఇటువంటి వాళ్ళకి వావి వరస భౌతికమైన శరీర బంధాలు ఉండవు. అదొక శక్తి. శక్తికి ఏముందండి, నీళ్లున్నాయి, తల్లిని పిల్లని కొడుకుని అందరినీ స్నానం చేయిస్తుంది, అగ్నిహోత్రుడు ఉన్నాడు అన్నీ ముట్టుకుంటాడు, సూర్యచంద్రాదులు ఉన్నారు అశుద్ధం మీద వాళ్తాడు పవిత్రం మీద వాళ్తాడు, అన్నిటి వాళ్ళకే సమానం. అటువంటి వాడు కాళిదాసు. ఇదిగో ఆ స్థితికి చెందినటువంటి సమాధిలో ఉన్నాడు మహాత్ముడు బ్రహ్మదేవుడు. ఆ సమాధిలో ఉండగా ఆయన శరీరం సగం స్త్రీ సగం పురుషుడయ్యిందిట. అదిగో ఆ స్త్రీ రూపానికే శతరూప సావిత్రి గాయత్రి అని వ్యవహారం. ఆ తరువాయి జన్మలు ఆవిడ గొల్లావిడయ్యింది, ఆ గొల్లావిడనే మళ్ళీ పట్టుకొచ్చి ఆయనకి భార్యగా అంటగట్టారని మనం పద్మపురాణంలో కూడా చెప్పుకున్నాం. వన్సప్ అనే టైం ఆ సావిత్రి గాయత్రి అని పుట్టింది, తన దేహం నుంచి పుట్టింది, ఆవిడ శరీరం నుంచి బయటకు వచ్చింది కాబట్టి నిజానికి కూతురు. ఆ కూతురు పరమ సౌందర్యవతిగా ఉంది, తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు, మహాద్భుతంగా ఉన్నది ఆమె యొక్క ముఖం. ఆవిర్భూత మథో వక్త్రం దక్షిణం పాండుగండవత్. ఆ శరీరము నుంచి పుట్టిన ఆవిడ తెల్లని రూపంతో ఉంది, సరస్వతి రూపం. ఎంత తెల్లగా ఉంటుంది ఆవిడ ఎలా చెప్పారు మనకి, యా కుందేందు తుషారకారథవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపక. కొంద మల్లె పువ్వుల కంటే తెల్లగా ఉంటుంది ఆవిడ, ఇందు చంద్రుడిలాగా తెల్లగా ఉంటుంది, తుషార మంచులా ఉంటుంది, హారంలాగా తెల్లగా ఉంటుంది, అంత తెలుపు అన్నమాట. శరత్కాలంలో మేఘం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. శుభ్ర వస్త్రాన్విత, తెల్లని మచ్చలేని పవిత్ర వస్త్రాలు ధరిస్తుంది ఆ తల్లి. శరీరం ఆపాదమస్తకం తెలుపు, వస్త్రాలు తెలుపు, పూలమాలలు తెలుపు, వీణ తెలుపు, అన్ని తెలుపే. ఆ తల్లి చేతిలో ఉండే వీణ తెలుపట, వస్త్రాలు తెలుపట, అన్ని తెలిపే అన్నారు ఆపాదమస్తకం. ఒక్క పెదవులు మాత్రం తొండ పండుల్లో ఎర్రగా ఉంటాయట, అరికాళ్ళు ఎర్రగా ఉంటాయట, అరచేతులు ఎర్రగా ఉంటాయట. అంత అద్భుతమైనది ఆ తల్లి. చేతిలో వీణ, దండం, కమండలం, జపమాల ఇవన్నీ ధరిస్తుంది. ఆ శ్వేత పద్మాసన, ఆఖరికి తామర పువ్వు కూడా తెల్ల తామర పువ్వులో కూర్చుంటుందట. శ్వేత పద్మం అన్నారు, తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది తప్ప ఎర్ర తామర పువ్వులో కూర్చోదు. లక్ష్మీదేవికి ఎర్ర తామర ఇష్టం, ఈవిడికి తెల్ల తామర ఇష్టం. బ్రహ్మాది దేవతల చేత, విష్ణువు చేత, శివాదుల చేత కూడా సృష్టి ఆరంభకాలంలో స్తుతింపబడింది ఆ మహాసరస్వతి. అటువంటి జగన్మాత మాం నన్ను పాతు రక్షించుగాక ఆ సరస్వతి అన్నారు. అటువంటి తెల్లని స్వరూపం పుట్టగానే ఆయన తక్షణం కామబాణాలతో బాధ పొందాడు. మన్మథుని పుట్టించాడు ముందు ఆ దిక్కుమాల మన్మథుడి దగ్గర 5 బాణాలు ఉన్నాయట. అరవింద మసోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచవాణస్య సాయక అన్నారు. అరవిందం తామర పువ్వు, అశోక పుష్పం, నవమల్లిక అప్పుడే వికసించిన మల్లెపువ్వు అన్నమాట, చోతం మామిడి పువ్వు, నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఈ 5 బాణాల్లో ఒక బాణం టక్కర వాళ్ళ నాన్నగారి మీదే కొట్టాట. కొడుకులు అలాంటి వాళ్ళు అనమాట, డాడీ నీ బాడీ అంటూ వేసి కొట్టేశాడు బాణం. పుట్టించిన తండ్రికే వదిలేట. ఆ బాణం దెబ్బ తగిలేసింది, సరస్వతీదేవిని చూడగానే వ్యామోహంలో పడిపోయాడు. అహో రూపం, అహో సత్వం, అహో సౌందర్యం అనుకున్నట్టు, ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి సత్వం అనుకున్నాడు అని ఆశ్చర్యంతో పలికాడు. అంత పూర్వం అక్కడ ఎవరున్నారని చెప్పాము, కళ్ళల్లోంచేమో మృత్యువు పుట్టాడని, అంగజుడు అనేవాడు పుట్టాడని, అంగజ అనే కన్య పుట్టింది, రతీదేవి పుట్టిందని, వశిష్ఠాదులు పుట్టారని, శరీరంలో అవయవాల నుంచి అన్నాగా వీళ్ళందరూ పక్కనే ఉన్నారు. వాళ్ళు అక్క అక్క అని అరిచారట. నిజానికి మనమైతే చెల్లి అంటాం, ముందు పుట్టినవాడికి తర్వాత పుట్టినవాడు చెల్లి, కానీ వీళ్ళు నోటవాడు అక్క అని వచ్చిందిట. అంటే వెనక పుట్టినప్పటికీ ఆవిడ జగత్తుకు మూలం కాబట్టి అక్క అన్నారు వాడు. అనగానే బ్రహ్మదేవుడు అసలు వాళ్ళని పట్టించుకోవడంలా ఆసక్తితో అలా ఉండిపోయాడు. మాటి మాటికి అంటున్నాడట, ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం అంటున్నాడట. వెంటనే వాళ్ళన్నారు వణికిపోయి, కూతురండో ఈ నాన్నగారో మీకు కుమార్తె అండి, మీ శరీరం నుంచి పుట్టింది అని. ఇంతలో ఆ సావిత్రి వినయంగా నమస్కరించిందిట. తతోర్థ వక్త్రమభవత్ పంచమం తస్య ధీమతః. అప్పుడు ఆయనకు ఒక తమాషా జరిగిందండో. ఈ సౌందర్యవతిని చూస్తూ ఉంటే మనస్సు వ్యామోహంగా వెళ్ళిపోతుంది అనుకుని ఇటు చూస్తున్నప్పుడు చటుక్కుని ఏం చేశట, బా ఈవిడ చూడకూడదు, ఎంతైనా మనస్సులోంచి పుట్టింది అంచేత కూతురే అనుకుని ఇలా తూర్పు దిక్కున ఉన్నవాడు కళ్ళు ఇలా తలకాయ పక్కకి తిప్పాట, ఎటువైపు దక్షిణం కేసి. అప్పుడు తూర్పుకి ఇంకో ముఖం పుట్టిందిట. ఈయన ముఖం దక్షిణాన్ని తిప్పగానే తూర్పువైపు అగైన్ రెండో ముఖం పుట్టింది. అప్పటికి ఎన్ని ముఖాలు అయ్యాయి, తూర్పునున్న ముఖం కాకుండా దక్షిణం వైపు తిరగడం వల్ల 2. ఇదెక్కడ గొడవరానని ఈ తూర్పు ముఖాన్ని మళ్ళీ పడమరకు తిప్పాడు, మళ్ళీ తూర్పును ఇంకో ముఖం పుట్టింది. అంటే 1, 2, 3 అయ్యాయి. మళ్ళీ ఈ తూర్పు ముఖాన్ని ఉత్తరాన్ని తిప్పెట్టావండి తప్పించుకుందామని, ఉత్తరం కేసు ఉన్న ముఖం ఉండగానే మళ్ళీ తూర్పు కేసు ఇంకో ముఖం తిరిగిందిట. 4 వైపులా 4 ముఖాలు, చతుర్ముఖుడు అయ్యాట. ఓరి బాబు ఈ బాధ ఎక్కడ పడతామరా అని తూర్పు ముఖాన్ని పైకి ఎత్తాట. నెత్తి మీద తలకాయ పుట్టిందిట, ఇక్కడ మళ్ళీ ఈ తలకాయ కిందే ఉందిట. ఆ విధంగా ఆయన ఏమయ్యాడు, తత ఊర్ధ్వవక్త్రం అభవత్ పంచమంత సిధిమత. మిమ్మల్ని చెప్పమని కాదు, నేను మధ్యలో మీరేం ప్రాంప్టింగ్ ఇవ్వగల నేనే చెప్పబోతాను నా పురాణం. ఈ విధంగా పంచవక్త్రాలు కూడా ఆయనకి పుట్టే, బ్రహ్మదేవుడు అలా పంచముఖుడయ్యాడు. మరి 5 ముఖం ఏమైందని చెప్పాను, నెక్స్ట్ శివపురాణంలో వచ్చింది మీకు. శివుడు గిల్లేశాడు అలాగా, మల్లెపువ్వు గిల్లినట్టుగా, ఏదో ఆకు గిల్లినట్టుగా గిల్లి పారేశాడు. తర్వాత పాపం చతుర్ముఖుడు అయ్యాడు. కానీ 5 ముఖాలు ఆవిడ నుంచి తప్పించుకుందామన్నా తప్పించుకోలేకపోయాడు. అదే యోగం అంటే బలీయం. సావిత్రీదేవి తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేసింది, ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసిందిట. సతుతా నబ్రవీద్ బ్రహ్మ వ్యగ్రానాత్మని సంభవాన్ ప్రజాసృజత్వం సంభూత సదే వాసుర మానుషాక. ఆయన అటు ఇటు తిరుగుతూ మాటి మాటికి, ఇదేమిట్రా ఇంత మనస్సు లాగుతుంది అనుకుంటూ ఉంటే ఆవిడ ప్రదక్షిణ చేస్తోంది. కొడుకులు ఎదురుగుండా ఉన్నారు, వీళ్ళు వద్దంటున్నారు. ఇప్పుడు ఆయనకి ఎటుగా ఆయన మనస్సు పడింది, పారిపోయింది ముఖం. వెంటనే ఆయన ఏం చేశాడు, రే కుమారుల్లారా మీరు ఇక్కడి నుంచి పండు, ముందు మీరు ఇక్కడి నుంచి పండు అన్నట్ట విగ్ర మనస్సుతో. అలా అనగానే ఆయన చేసిన వేల సంవత్సరాల తపస్సు అంతా నాశనం అయిపోయిందట మొత్తం. కలవరపడ్డాడు బ్రహ్మ, పుత్రులు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తక్షణం బ్రహ్మదేవుడు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టిన శరీరం రాక్షసులు పుట్టుకొచ్చారు అందులోంచి. బ్రహ్మగారు కొత్త శరీరం పొందాడు, అంటే పెళ్లి చేసుకోవడానికి ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది. మనం కూడా పూర్వజన్మలో ఎప్పుడు ఎవడికే బంధం ఉందో ఎవడికి తెలుసు, పూర్వజన్మలో పిల్లి, ఈ తర్వాత ఏమో ఎలక అయిన వాడు, ఈ జన్మలో భార్యాభర్తలు అవుతారు. అందుకే మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోతారు చూడండి. పెళ్ళం రోజు మొగుడిని ఏడిపించేస్తుందంటే ఆ పెళ్ళం పూర్వజన్మలో పిల్లి, ఈయన ఎలక అన్నమాట. కుక్క పిల్లి ఈ జన్మలో పుడతారు, మొగుడు కుక్కలో మురుగుతూనే ఉంటాడు, పెళ్ళం పిల్లిలా మ్యావ మ్యావ అంటూనే ఉంటుంది. ఇవన్నీ బంధాలు. పూర్వజన్మలో అత్తగారు ఈ జన్మలో మొగుడు పుట్టేట్టు చోట ఇలాంటి చిత్రాలు జరుగుతుంటే పూర్వజన్మలో ఎవరికి ఇబ్బంది అవుతుందో తెలియదు. పూర్వం నేను మగవాడిని ఇప్పుడు ఆడదాన్ని అయిపోయాను అనుకుంటూ ఉంటారు, అందుకే తెలిసినవాడు. అంచేత బ్రహ్మగారు కూడా శరీరం విడిచిపెడితే దోషం లేదు గనక ఈ శరీరాన్ని విడిచి మారు శరీరం ధరించి టక్కన ఆ సరస్వతిని వివాహం చేసుకున్నాడు. ఈయన విడిచిపెట్టిన శరీరం నుంచి పుట్టుకొచ్చారు యక్షులు రాక్షసులు. ఆ పుట్టుకొచ్చిన వాళ్ళు అన్నారట, ఈ ఇద్దరిని మింగేద్దాం మింగేద్దాం అంటున్నట్టు, ఒకడు తినేద్దాం తినేద్దాం అంటున్నారు. అనగానే పక్కవాడు రక్షించద్దు రక్షించద్దు భక్షించు భక్షించన్నారట. భక్ష భక్ష అన్న వాళ్ళు యక్షులయ్యారు, మా రక్ష రక్షించద్దు రక్షించద్దు అన్నవాళ్ళు రాక్షసులయ్యారు. తండ్రిని కూడా చంపి తినడానికి వస్తారు వాళ్ళు, వాళ్ళంత దుర్మార్గులు వాళ్ళు. అలాంటి ఎందువల్ల పుట్టారు చెప్పండి వాళ్ళు? కామమయమైన శరీరం, కూతుర్ని చూచి కూడా వ్యామోహం చెందిన శరీరాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆ దౌర్భాగ్యపు శరీరం నుంచి పుట్టడం వల్లే రాక్షసులు క్రూరులై పుట్టారు. వాళ్ళకి వావి వరస లేదు. ఇప్పటికి కూడా చెల్లెలు వరస వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు రాక్షసులు. తొరకాళ్ళు అంతే మీకు తెలుసా లేదో, తొరకాళ్ళు పిన్ని కూతుర్ని బాబాయ్ కూతుర్ని చేసుకుంటారు. అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యపు లక్షణం. మనవాళ్ళని వాళ్ళు తిడతారు. ఏమనో తెలిసినా అదేంటండి, అన్నగారు కొడుక్కిచ్చి పెళ్లి చేయటం ఏంటంటే, అన్నగారు కొడుక్కిచ్చి పెళ్లి చేయడం కూడా శాస్త్రంలో కొన్ని చోట్ల తప్పే. అన్నగారు కూతురు చెల్లెలు కొడుకుని ఇచ్చి మనం మేనరికం చేస్తాం. వీళ్ళని ఉత్తర భారత సంప్రదాయంలో మమేరాభాయి మమేరీ బహన్ అంటారు. అంటే తల్లి సంబంధమైన సోదరుడు అని, తల్లి సంబంధమైన సోదరి అని. అంచేత అన్న చెల్లెళ్ళ యొక్క బిడ్డలకు పెళ్లి చేయడం కూడా దోషమే వాళ్ళ దృష్టిలో. అంచేత ఒక్కొక్క సంప్రదాయం ఒక్కో చోట అలా దౌర్భాగ్యం. ఇదంతా సృష్టి యొక్క రహస్యం ఏమిటని అడగలేము మనం. అలా ఏర్పడింది. ఆ తర్వాత మరీచి మొదలైనటువంటి ఋషులంతా ఈ కామము తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళను కూడా పట్టుకుంటుంది, సృష్టికర్తలను కూడా పట్టుకుంటుంది. ఇందులోంచి బయటపడాలంటే మనం చేయవలసింది ఒకటే, నిర్వికారమైన మనస్సుతో కఠోర తపస్సు చేయడమే. మనస్సుని మరలించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంతకు మించి మనం చేయగలిగేది లేదు.